क्रांति मंत्र। ओम सर्णे विष्णुया मदेवा,
ओम भद्रम कर्णे विष्णुया मदेवाः।
भद्रं पश्येमाक्षभिर्यजत्राः,
पश्येमाक्षभिर्यजत्राः।
स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः,
स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः।
व्यसेमदेवहितं यदायुः,
व्यसेमदेवहितं यदायुः।
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः,
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।
स्वस्ति न पूषा विश्ववेदाः,
स्वस्ति नः पूषा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।
स्वस्ति नस्यार्क्ष्यो अरिष्टनेमिः।
स्वस्ति नो बृहस्पतिर्दधातु,
स्वस्ति नो बृहस्पतिर्दधातु।
ओ शांति शांति शांति।
ॐ शान्ति शान्ति शान्तिः।
हरि ओ श्री
हरिः ओम्
गुरुभ्यो नमः।
श्री गुरुभ्यो नमः।
हरि ओ ओम।
हरिः ओम्
1, 2, 3 మంత్రాలు. ఓం బ్రహ్మదేవాన
ఓం బ్రహ్మ దేవానాం
ప్రథమసంభభూవ
ప్రథమ సంభభూవ
విశ్వస్య కర్తా
విశ్వస్య కర్తా
భువనస్య గోప్తా
భువనస్య గోప్తా
సబ్రహ్మ విద్యాం
సబ్రహ్మ విద్యాం
సర్వవిద్యా ప్రతిష్టాం
సర్వ విద్యా ప్రతిష్టాం
అథర్వాయ
అథర్వాయ
జ్యేష్ఠపుత్రాయ ప్రాహ
జ్యేష్ఠపుత్రాయ ప్రాహ
అథర్వణేయ
అథర్వణేయాం
ప్రవదేత బ్రహ్మా
ప్రవదేత బ్రహ్మా
అథర్వాతాం పురోవాచ
అథర్వాతాం పురోవాచ
అంగిరే బ్రహ్మ విద్యా
అంగిరే బ్రహ్మ విద్యాం
స భరద్వాజాయ
సభరద్వాజాయ
సత్యవాహాయ ప్రాహ
సత్యవాహాయ ప్రాహ
భరద్వాజః
భరద్వాజః
అంగిరసే పరావరం
అంగిరసే పరావరం
శౌనకో హవై
శౌనకో హవై
మహాశాలోంగిరసం
మహాశాలోంగిరసం
విధివత్ ఉపసన్నః
విధివత్ ఉపసన్నః
పప్రచ్ఛా
ప్రప్రచ్ఛ
కస్మిన్ను భగవో
కస్మిన్ను భగవో
విజ్ఞాతే
విజ్ఞాతే
సర్వమిదం
సర్వమిదం
విజ్ఞాతం భవతీతి
విజ్ఞానం విజ్ఞాతం భవతీతి
ఉత్తమ గృహస్థుడైనటువంటి శౌనకుడు విధి ప్రకారం తగిన రీతిగా గురువైనటువంటి అంగిరసుణ్ణి సమీపించి ఆయనతో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, దేనిని తెలుసుకుంటే ఈ సర్వము తెలిసినట్లవుతుందో దాన్ని నాకు తెలియజెప్పండి అని ప్రార్థించాడు. ఆ విషయాన్నే మనం నిన్ను చెప్పుకున్నాం. శౌనకుడు ఎలా ఉత్తమ గృహస్థుడయ్యాడు? మనం కూడా ఉత్తమ గృహస్థులం కావాలంటే ఏం చెయ్యాలి? అలాగే గురువుని ఎలా సమీపించాడు? సమిత్పాణిం సమిధలు చేతబట్టుకొని, సమిధలు ఎందుకు చేతబట్టుకొని వెళ్ళాడు గురువు దగ్గరికి? గురువు లోక కళ్యాణం కోసం ప్రతిరోజు కూడా యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞంలో ఆహుతులు ఇవ్వటానికి సమిధలు కావాలి. కాబట్టి గురువుకి ఉపయోగపడేటువంటి దాన్ని తీసుకొని వెళ్ళాలి. ఉపయోగం లేనిది ఎంత ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. అందుకనే మన ఇంట్లో పనికిరానియో, మనం వాడనియో ఎవరన్నా ఇస్తే ఎవరికొవరికి ఇవ్వాలి అని అట్టి పెట్టినయో వాటిని కాకుండా గురువుకి ఏది అవసరమో వాటిని తీసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఒట్టి చేతులతో ఎవ్వరు కూడా వెళ్ళకూడదు అని శాస్త్ర నియమం. కనుకనే సమిధలు చేతబట్టుకొని గురువు దగ్గరికి వచ్చాడు శిష్యుడు. ఈ ప్రకారంగా గురు పరంపరగా ఈ బ్రహ్మ విద్య బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. బ్రహ్మదేవుడి నుంచి తన పెద్ద కుమారుడైనటువంటి అధర్వుడికి, అధర్వుడి దగ్గర నుంచి అంగిరుడికి, అంగిరు నుంచి సత్యవాహనునికి, సత్యవాహన్ నుంచి అంగిరసునికి, ఇప్పుడు అంగిరసుడి నుంచి శౌనకుడికి ఈ బ్రహ్మ విద్య అందుతూ ఉన్నది. ఆ శౌనకుడి కారణంగా ఆ విద్య పరంపరాగతంగా ఇప్పుడు మన దగ్గరికి కూడా వచ్చింది. అందుకే మనం వాళ్ళందరినీ కూడా గురు పరంపరను తలుచుకోవాలి. ఆ గురు పరంపర యొక్క అనుగ్రహం మనకి లభించాలి. ఇందులో మందేమీ లేదు, అంతా వాళ్ళదే. ఆ గురు పరంపర అనుగ్రహం వల్లనే మనం ఈ ఉపనిషత్తును తెలుసుకోగలుగుతున్నాం. కనుక వాళ్ళకు కృతజ్ఞులమై ఉండాలి. ఇప్పుడు శిష్యుడైనటువంటి శౌనకునికి, గురువైనటువంటి అంగిరసునికి మధ్య జరిగినటువంటి సంవాదమే ఈ ముండకోపనిషత్తు. శౌనకుడు ఉత్తమ గృహస్థుడని చెప్పుకున్నాం. అలాగనే పురాణ ఇతిహాసాలన్నింటినీ కూడా పెద్దల దగ్గర నుంచి గ్రహించినటువంటి వాడు. ప్రధానంగా సూత మహర్షి దగ్గర నుంచి శౌనకుడు అనేక మంది మునులతో కూడి ఈ పురాణాలని, ఇతిహాసాలని వినటం జరిగింది. అందుకే ఆయన తగిన విధంగా గురువుని సమీపించి ఇప్పుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికి తెలుసుకున్నటువంటిదంతా పురాణాలు, ఇతిహాసాలు. కానీ ఎన్ని రకాలైనటువంటి సుఖాలు, భోగాలు అనుభవించినా భోగాలు రోగాలకు దారితీస్తున్నాయే గాని యోగానికి దారితీయటం లేదు అని గ్రహించి వాటి మీద విరక్తి చెంది, ఎలాగైనా సరే ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి, జన్మరాహిత్యాన్ని పొందాలి, పరమాత్మతో ఐక్యత చెందాలి, శాశ్వత ఆనందాన్ని పొందాలి అనేటువంటి భావనతోటి గురువైనటువంటి అంగిరసుడి దగ్గరికి వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఒట్టి చేతులతో రాకుండా సమిధలు తీసుకుని వచ్చాడు. సమిధలు తీసుకురావటంలో ఒక ఆంతర్యం కూడా ఉందని చెప్పుకున్నాం. తాను తెచ్చినటువంటి సమిధలు ఏ రకంగా హోమాగ్నిలో వేస్తే భస్మం అయిపోతాయో, అలాగనే తనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి సమిధలు కూడా గురువు ప్రసాదించేటువంటి జ్ఞానాగ్నిలో భస్మం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమిధల్ని తీసుకురావటం కూడా జరుగుతుంది. మరి గురువు పట్ల అత్యంత వినయం, విధేయత, విశ్వాసం ఇవన్నీ కూడా ఉండాలి. అవి ఉన్నప్పుడే గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానం అనుభవానికి వస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. అలా గురువు పట్ల వినయ విధేయత లేకుండా ఏదో కొంత నేర్చుకున్న తర్వాత మాకంతా వచ్చేసింది, మేమే ఇప్పుడు పెద్ద గురువులం అనుకొని వారంతట వారుగా ఇతరులకి బోధిస్తూ అహంకారంతో విర్రవీగేటువంటి వారికి పతనం తప్పదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక తాము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సదుద్దేశంతో ఇతరులు కూడా తెలుసుకోవాలి, వారు కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి, వారు కూడా తమ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించాలి అనే భావనతో వారికి జ్ఞానాన్ని అందించదలుచుకున్నటువంటి శిష్యులు వారి గురువు యొక్క అనుమతితో వారు గురువులై ఇతరులకి బోధించవచ్చు, బోధించాలి కూడా. ఇప్పుడు ఎంతో శ్రద్ధతో వినయ విధేయతలతో గురువుని సమీపించినటువంటి శిష్యుడు శౌనకుడు గురువుని అడుగుతున్నాడు, ఓ మహాత్మా, దేనిని తెలుసుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వము తెలిసినట్లవుతుందో దాన్ని నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు. దానికి గురువు సమాధానం చెప్తూ ఉన్నాడు. మరి ఏమని చెప్తున్నాడు? ఏదో ఒక దాన్ని తెలుసుకుంటే అన్ని తెలిసినట్లు ఎట్లా అవుతాయి అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది. మరి దానికి సమాధానం చెప్పాలి, శిష్యుణ్ణి తృప్తిపరచాలి, అతడి సందేహాన్ని తీర్చాలి, అతడికి సరైనటువంటి మార్గాన్ని చూపాలి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఏ గురువైనా శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నతో ఆ శిష్యుడి యొక్క ఆధిక్యత ఏమిటో తెలుసుకుంటాడు. గురువు దగ్గరికి వచ్చి, ఏమండి ఏమండి నాకేదన్నా చెప్పండి అని కాని, ఏమండి మీరు తెలుసుకున్నంతా నాకు చెప్పండి అని కాని ఇలా అడిగితే ఆ శిష్యుడు పరిపక్వత చెందినటువంటి వాడు అని అనుకోడు గురువు. శిష్యుడు మాట్లాడేటువంటి మాటను బట్టే గురువు గ్రహిస్తాడు. కానీ ఇక్కడ శిష్యుడు చాలా పరిపక్వత చెందినటువంటి సాధకుడిగా గుర్తించాలి. ఎందుకంటే అతడు అడిగింది నాకింకేం అక్కర్లేదు, ఆ పరమాత్మనే గురించే నాకు కావాలి అంటున్నాడు. డైరెక్ట్గా మాట అన్నాడా? అల్లా పరమాత్మని గురించి చెప్పండి అని అల్లా. కానీ ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో దాన్ని చెప్పండి అన్నాడు. అంటే అప్పటికే ఆయనకి తెలుసు ఈ జగత్తంతా, ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ భోగాలు కానీ సమస్తము కూడా పరమాత్మ నుండే వచ్చినాయి. పరమాత్మను తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లే అవుతుంది, కనుక పరమాత్మను తెలుసుకోవాలి అని వచ్చి ఇలా అడిగాడు. ఈ అడిగినటువంటి విధానాన్ని బట్టి గురువు గ్రహించాడు ఇతడు చాలా ఉత్తమ సాధకుడు, పరిపక్వమైనటువంటి సాధకుడు అని తెలుసుకున్నాడు. ఆ శిష్యుడి యొక్క ఆంతరంగిక వైభవం ఏమిటో బయటపడింది, గురువు గ్రహించాడు. ఎందుకనంటే తాను కోరుకునేది భోగ్య వస్తువుల్ని కాదు, విలువైనటువంటి విషయాల్ని కాదు, లౌకికమైనటువంటి ప్రయోజనాలు కలిగించేటువంటి వాటిని కాదు, లౌకికంగా సుఖ సంతోషాలు కలిగించేవి, దుఃఖాన్ని తొలగించేవి వాటిని కాదు కోరుతున్నది. తనకి శాశ్వత ఆనందం కావాలి. తాత్కాలిక ఆనందం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు, ఇప్పటికే శాశ్వత ఆనందం కావాలి. కనుక ఏ జ్ఞానాన్ని పొందితే శాశ్వత ఆనందం లభిస్తుందో అటువంటి బ్రహ్మజ్ఞానాన్నే కోరుతున్నాడు ఇప్పుడు. కనుక ఆ జ్ఞానం తనకు కావాలి అని ఎంతో వినయంతో గురువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మన స్వానుభవాన్ని కూడా చూద్దాం. మన స్వానుభవంలో ఒకదానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే అదే తెలుస్తుంది కానీ మిగతావి తెలియవు. వైద్య శాస్త్రం చదువుకున్నాడు, మెడిసిన్ చదువుకున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతనికి ఏం తెలుసు అంటే, ఆ మెడిసిన్స్ గురించి, వచ్చిన వాడి యొక్క జబ్బు గురించి, ఏ రకమైనటువంటి ఇంజెక్షన్ చేయాలి, ఏ రకమైనటువంటి ట్యాబ్లెట్ ఇవ్వాలి, వాటికి లొంగకపోతే ఎలాంటి ఆపరేషన్ చేయాలి, ఎలా అతడి జబ్బు తగ్గించాలి అనేటువంటి విషయం అతనికి తెలుసు. కానీ ఆ వచ్చినటువంటి వాడు అతడితో ఉన్నటువంటి చనువుతోటి, ఏమండి నా మీద ఒక కేసు పడ్డదండి, నా తరఫున నువ్వు వాదించాలి అని అంటే, ఏమంటాడు ఆ డాక్టరు, అయ్యా నా వల్ల ఏమొద్దయ్యా, అది లా ప్రాక్టీస్ చేసినటువంటి వాడు కావాలి, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, ఆయనైతే నీ తరఫున వాదిస్తాడు అని సలహా చెప్తాడు. అంటే మెడిసిన్ చదివినటువంటి వాడికి వైద్యం గురించి తెలుసు, కానీ కోర్టులో వాదించడం చేత కాదు. సరే, లా చదివినటువంటి వాడికి కోర్టులో వాదించటము, కేసు గెలిపించటము ఇవన్నీ తెలుస్తాయి, కానీ ఏమండి షర్టు గుట్టి పెట్టండి అని అంటే ఆయనకి తెలియదు. దానికి టైలర్ దగ్గరికి వెళ్ళవయ్యా, ఆయన గుట్టి పెడతాడని చెప్తాడు. సరే, టైలర్ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నాకు కాస్త చెప్పులు తెగిపోయినాయి ఇది కుట్టు అని అంటే, అయ్యా నేను బట్టలు కుట్టేవాడిని కానీ చెప్పులు కుట్టేవాడిని కాదు, అదిగో చెప్పులు కుట్టి ఆయన దగ్గరికి పొమ్మంటాడు. సరే, చెప్పులు కుట్టి ఆయన దగ్గరికి పోయి, ఏమయ్యాడు మా ఇంట్లో పూజ ఉంది కానీ కాస్త పౌరోహిత్యం చెయ్యనంటే, అయ్యా నేను చెప్పులు కుట్టుకునేవాడిని అయ్యా, నాకు పౌరోహిత్యం, నాకు మంత్రాలు ఏమొస్తాయి అని అంటాడు. మరి పౌరోహిత్యం చేసేవాడికో, పౌరోహిత్యం చేయటం అయితే చేతనవుతుంది, కానీ అతడికి కూడా ఇంకో విషయంలో ఏమి అనుభవం ఉండదు. అంటే ఏ విషయంలో అతడు అనుభవాన్ని సాధించాడో దాన్ని గురించే చెప్పగలుగుతాడు, కానీ మరొకదాన్ని చెప్పలేడు. అంటే ఒక విషయాన్ని తెలుసుకుంటే ఆ విషయాన్నే చెప్తావు, కానీ ఇంకో విషయం తెలియదు. మరి ఏది తెలుసుకుంటే అన్ని తెలుస్తాయో దాన్ని చెప్పండి అని అంటే అలాంటి తెలుస్తాయండి. మన అనుభవం ఏమిటి? ఒకటి తెలిసిందంటే మిగతాయి తెలియవు. మరి అన్ని తెలియాలి అంటే ఏదో ఒకటి తెలిస్తే చాలు అంటున్నాడే. అంటే ఇక్కడ అర్థం ఏమిటనంటే, కుండలు కూజాలు సట్లు మూకుళ్ళు పిడతలు ప్రమిదలు ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసింది. వీటన్నింటిని గురించి తెలుసుకోవాలంటే, కుండను గురించి తెలుసుకుంటే కుండ తెలుస్తుంది, కోజా కోజాయే తెలుస్తుంది, చట్టి అయితే చట్టి తెలుస్తుంది, మూకుడైతే మూకుడు తెలుస్తుంది, పిడత అయితే పిడత తెలుస్తుంది. కానీ మట్టిని గురించి తెలుసుకుంటే అన్ని తెలిసినట్టే, ఎందుకంటే మట్టిలో నుంచి ఇవన్నీ వచ్చినాయి. అదే ప్రకారంగా ఈ జగత్తు గాని, జగత్తులో ఉన్నటువంటి వస్తువులు విషయాలు భోగాలు గాని అన్ని కూడా పరమాత్మ నుంచి వచ్చినాయి. కనుక పరమాత్మని గురించి తెలుసుకుంటే అన్ని తెలుస్తాయి. వీటిల్లో ఏ ఒక్కటి తెలుసుకున్నా మిగతాయి తెలియవు, కానీ పరమాత్మని గురించి తెలుసుకుంటే అన్ని తెలుస్తాయి. అందుకనే పరమాత్మను గురించి తెలియజెప్పేటువంటి జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే ఈ ప్రపంచ జ్ఞానం అంతా తెలిసినట్లే. కనుక ఆ బ్రహ్మజ్ఞానాన్నే నాకు చెప్పండి అని పరోక్షంగా ప్రార్థిస్తున్నాడు ఈ శిష్యుడు, శౌనకుడు అనేటువంటి శిష్యుడు. అందుకే ఏ ఒక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే సమస్త జ్ఞానాలు కూడా, సమస్త ప్రపంచ జ్ఞానాలన్నీ కూడా తెలుస్తాయో, అటువంటి జ్ఞానాన్ని నాకు బోధించండి అని శౌనకుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా గురువైనటువంటి అంగిరసుడు రాబోయేటువంటి నాలుగవ మంత్రంలో సమాధానం ఇస్తున్నాడు. మరి ఏమని సమాధానం ఇస్తున్నాడో నాలుగవ మంత్రం చూడండి. ఇక్కడ కూడా శిష్యుడు అడిగినటువంటి దానికి సూటిగా అడిగాడు, సూటిగా చెప్పటల్లా మళ్ళీ ఇంకో పద్ధతిలో చెబుతున్నాడు. ఎందుకు అది కూడా మనం తర్వాత తెలుసుకుందాం. నాలుగవ మంత్రం, తస్మై సహోవాచ
తస్మై సహోవాచ
వేదితవ్యే
ద్వే విద్యే వేదితవ్యే
ఇతి హస్మయత్
ఇతి హస్మయద్
బ్రహ్మవిదో వదంతి
బ్రహ్మవిదో వదంతి
పరాచైవ అపరాచ
పరాచైవ అపరాచ
తస్మై సహోవాచ
తస్మై సహోవాచ
ద్వే విద్యే వేదితవ్యే
ద్వే విద్యే వేదితవ్యే
ఇతి హస్మయత్
ఇతి హస్మయద్
బ్రహ్మవిదో వదంతి
బ్రహ్మవిదో వదంతి
పరాచైవ అపరాచ.
పరాచైవ అపరాచ
రైట్. తస్మై సహోవాచ. తస్మై సహ ఉవాచ. తస్మై అంటే అతడికి, అంటే ఆ శౌనకుడికి, ఆయనగా శిష్యుడు, ఆ శిష్యుడైనటువంటి శౌనకునికి సహ, మళ్ళీ అతడు, సహ అంటే అతడు, తస్మై అంటే అతడికి. మరి ఎవరు అతడు? అంగిరసుడు, గురువైనటువంటి అంగిరసుడు. శిష్యుడైనటువంటి శౌనకునికి గురువైనటువంటి అంగిరసుడు ఉవాచ జవాబు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? వేదితవ్యే ద్వే విద్యే, వేదితవ్యే తెలుసుకోదగినటువంటి ద్వే విద్యే, రెండు విద్యలు ఉన్నాయ్యా. ఆయన ఒక్కటే అడిగాడు, ఈయన రెండు చెబుతున్నాడు. ఇదే విశేషం. శిష్యుడేమడిగాడు? ఏది తెలుసుకుంటే అన్ని తెలిసినట్లు అది నాకు చెప్పు అన్నాడు. అంటే ఒక్కదాని గురించే అడిగాడు, బ్రహ్మ విద్యను గురించి. మరి ఈయన దే విద్యే వేదితవ్యే తెలుసుకోవాల్సినవి రెండు విద్యలు ఉన్నాయి అని అంటున్నాడు. ఏమిటవి? పరాచ అపరాచ. పరావిద్య అపరావిద్య ఇతి అని రెండు విద్యలు ఉన్నాయ్యా అని. బ్రహ్మవిద వదంతి స్మ, బ్రహ్మవిదులైనటువంటి వారు వదంతి స్మ చెబుతున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, అహంకార రాహిత్యం వంటిదే. అవునయ్యా, రెండు విద్యలు ఉన్నాయ్యా, పరావిద్య అపరావిద్య అని గురువు తాను చెప్పినట్టు కాకుండా బ్రహ్మవిదులైనటువంటి వారు ఇలా చెబుతున్నారు అని అలా చెబుతున్నాడు. ఇది అహంకార రాహిత్యం. అంటే చెప్పేటువంటి గురువులో ఏమాత్రం కూడా అహంకారం లేదని తెలుసుకోవటానికి ఈ పదం ఉపయోగపడుతుంది. నిజంగా ఇక్కడ ఏమిటి? చెప్పాడు శిష్యుడికి గురువు చెబుతున్నాడు ఏమని, అయ్యా తెలుసుకోవాల్సినవి రెండు విద్యలు ఉన్నాయి, ఒకటి అపరావిద్య, రెండు పరావిద్య. అంటే సరిపోద్దిగా, పరావిద్య అపరావిద్య అని రెండు విద్యలు ఉన్నాయని బ్రహ్మవిదులు చెబుతున్నారు అంటున్నాడు. ఇదే మనం గొప్పగా గుర్తించాల్సింది. శిష్యుడైనటువంటి శౌనకుడికి గురువైన అంగిరసుడు జవాబు చెబుతున్నాడు, తెలియదగినటువంటి విద్యలు రెండు ఉన్నాయి, పరావిద్య అపరావిద్య అని. ఇలాగా బ్రహ్మవేత్తలు చెప్తున్నారు అని తెలియజేశాడు. ఏ ఒక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే సమస్త ప్రపంచ జ్ఞానం అంతా కూడా తెలుస్తుందో అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించమని కోరాడు శిష్యుడు. దానికి సమాధానంగా గురువు ఏం చెప్తున్నాడు? రెండు విద్యలు ఉన్నాయి, ఒకటి పరావిద్య, రెండు అపరావిద్య అని చెబుతున్నాడు. ఆయన ఒకదాన్ని అడిగితే ఈయన రెండు చెబుతున్నాడు ఏమిటి అంటే, శిష్యుడు ప్రశ్న సూటిగానే అడిగాడు, కానీ అంత సూటిగా ఒక్కో సమయంలో గురువు చెప్పటానికి వీల్లేదు. శిష్యుడు ఆ ప్రశ్న వేస్తాడు, ప్రశ్న ఒక్క మాటే కానీ సమాధానం చాలా చెప్పాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అలా ఉంటుంది, కొన్ని కొన్ని సందర్భాల్లో సూటిగా ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎప్పుడు ఎలా చెప్పాలనో గురువు అలా చెబితేనే శిష్యుడు ఉపయోగించుకోగలుగుతాడు, లేకపోతే లేదు. కనుక సూటిగా చెప్పటానికి వీల్లేనప్పుడు, సూటిగా చెబితే వేదాంతం అర్థం కాదు, అంటే పూర్తిగా అర్థం కాదు, కొద్దిగా అర్థం కావచ్చు, పూర్తిగా అర్థం కాదు. పైగా అనుభవానికి కూడా రాదు. అందుకని తెలిసిన దాని ద్వారా తెలియని దాన్ని తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే వేదాంతం. తెలిసిన దాని ద్వారా తెలియని దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించడమే వేదాంతం. మనం ఏం చేస్తాం, వేదాంతం చెప్పుకుంటా కరెంటుని ఉదాహరణగా చెప్పుకుంటాం, త్రాడు పాముని ఉదాహరణగా చెప్పుకుంటాం, నాటకాన్ని ఉదాహరణగా చెప్పుకుంటాం, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని ఉదాహరణ చెప్పుకుంటాం. ఎందుకంటే అవి మనకి తెలుసు, వేదాంతం తెలియదు. కాబట్టి తెలియని వేదాంతం మనకి తెలియటానికి తెలిసినటువంటి ఉపమానాన్ని మనం చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుద్ది. ఇంత ముందు కూడా మనం ఒక మాట చెప్పుకున్నాం, సమిధలు చేత పట్టుకొని వస్తాడండి అని. దాన్ని మనం ఏం చెప్పుకున్నాం, సమిధలు తీసుకొచ్చి అగ్నిలో వేస్తే భస్మం అవుతాయి, అలాగే మన అజ్ఞానం అనేటువంటి సమిధి జ్ఞానాగ్నిలో వేస్తే భస్మం అయిపోతుంది అనుకున్నాం. అది చెప్తే అర్థం కాదు, కానీ ఈ సమిధుల సంగతి చెప్తే అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ యజ్ఞయాగాలు చేస్తుంటారు కాబట్టి, చూస్తుంటారు కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఇలా తెలిసినటువంటి దాని ద్వారా తెలియని విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించడమే వేదాంతం. అలా వేదాంతాన్ని తెలుసుకోవాలి. మరి ఉదాహరణగా మనం ఇక్కడ కూడా ఒకటి చెప్పుకుందాం. ఒక కాలనీలోకి వెళ్ళాడు వాళ్ళ బంధువుని కలుసుకోవటానికి. ఆ కాలనీలో మొత్తం 120 ఇళ్ళు ఉన్నాయి, 4 లైన్లో 4 30లు 120 ఇళ్ళు ఉన్నాయి. అన్ని ఇళ్ళు కూడా ఒకే విధంగా ఒకే మేస్త్రి కట్టాడు, ఒకే రంగు వేశారు, ఎక్కడా ఏమీ తేడా లేదు, అన్ని ఒక్కటిగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ బంధు వెళ్ళాడు అక్కడికి, అలా చూస్తే అన్ని ఒక్కటిగానే ఉన్నాయి. మా ఇంటికి రావయ్యా, మా ఇంటికి రావయ్యా అని ఆ బంధువు పిలిస్తే, ఏదో ఈనాటికి ఇటువైపుగా వచ్చి సరే చూసి వెళదాం అని చెప్పి వచ్చాడు. ఆడు చూస్తే అన్ని ఒకటిగానే ఉన్నాయి. ఏ ఇంటికి పోవాలా, ఏ ఇంటి తలుపు తడితే ఏమవుద్దో తెలియదు, తెలుసుకోకుండా పోతే ఎట్లా, తిరిగి వెళదామా, ఇంత దూరం వచ్చి ఊరికి ఎందుకు వెళ్ళాలి. అంతలో ఒక వ్యక్తి ఎదురు వస్తున్నాడు ఒక ఇంట్లో నుంచి. అయ్యా అయ్యా, నేను చాలా దూరం నుంచి వచ్చాను, మా గోపాలం గారి ఇల్లు కావాలి, ఏదో నాకు తెలియటం లేదు, ఒకరు చెప్పు, అన్ని ఒక్కటిగానే ఉన్నాయి అన్నాడు. ఈయన అడిగే సమయానికి ఆయన చెప్పబోయేటప్పటికి ఆ గోపాలం ఇంటి మీద ఒక కాకి వాలింది. అప్పుడు చెప్పాడు, ఏమయ్యా ఆ కాకి వాలిన ఇల్లేనయ్యా, గోపాలం గారి ఇల్లు అన్నాడు. ఓ సరేనన్నాడు, వెళ్ళాడు. ఆ కాకి వాలినటువంటి ఇల్లు గుర్తు పెట్టుకున్నాడు. ఈయన పోయేటప్పుడు కాకి పోయింది, కానీ అయినా సరే ఆ ఇల్లు గుర్తు పెట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. బంధువుని కలుసుకున్నాడు, క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. అంటే ఇక్కడ కాకి వాలిన ఇల్లు, కాకి ఏమైనా శాశ్వతమా? కాకి ఏమైనా ఎప్పుడు అట్లనే ఉంటుందా? అదేమైనా బొమ్మ? కాబట్టి ఏదో అట్లా వచ్చి అది వాలింది, సమయానికి ఆ ఇంటి మీదనే వాలింది కాబట్టి అదిగో ఆ ఇల్లు లేదని చెప్పాడు. అంటే ఇప్పుడు తెలియనటువంటి ఇంటిని కనుక్కోవటానికి తెలిసినటువంటి కాకిని ఉపయోగించుకున్నాడు. తెలిసినటువంటి దాని ద్వారా తెలియనటువంటి దాన్ని కనుక్కోవటం అంటే ఇదే. ఈ ప్రకారంగా వేదాంతాన్ని కూడా మనం ఎట్లా తెలుసుకోవాలంటే ఇలాగే తెలుసుకోవాలి. తెలిసినటువంటి విషయాన్ని ఉపమానంగా తీసుకొని తెలుసుకోవాలి అని. సరే, మరి ఇక్కడ రెండు విద్యలు ఉన్నాయన్నారు కదా, అపరావిద్య పరావిద్య. పరావిద్య అంటే బ్రహ్మ విద్య, పరా పరమాత్మ, పరమాత్మ విద్య, బ్రహ్మ విద్య ఆత్మ విద్య, అది మోక్షాన్ని కలిగించేటువంటి విద్య. అపరావిద్య అంటే అది లౌకిక విద్యలు, అంటే బ్రహ్మానుభూతికి సరాసరి ఉపయోగించవు, అంటే మోక్షాన్ని పొందటానికి పనికిరావు. ఈ అపరావిద్య మోక్షాన్ని అందించదు, కానీ మోక్షాన్ని అందించేటువంటి పరావిద్యని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అపరావిద్య దేనికి ఉపయోగపడుతుంది అంటే పరావిద్యను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది, మోక్షాన్ని ఇవ్వదు. పరావిద్య మాత్రం మోక్షాన్ని ఇచ్చేది. కనుక మోక్షాన్ని ఇచ్చేటువంటి పరావిద్యని అర్థం చేసుకోవటానికి ఈ అపరావిద్య అనేటువంటిది ఉపయోగపడుద్దే గాని అపరావిద్య మోక్షాన్ని అందించదు. అంటే పరావిద్యను తెలుసుకోవటానికి అపరావిద్య ఒక అర్హత. కాలేజీలో చేరాలంటే ఇంటర్మీడియట్లో నువ్వు పాస్ అయి ఉండాలి, అది ప్రీ రిక్విజిట్, అది ఒక అర్హత. కాబట్టి ఈ ప్రకారంగా అపరావిద్యను తెలుసుకొని దాన్ని వదిలేసి దాని ద్వారా పరావిద్యని అర్థం చేసుకోవటానికి, ఆ పరావిద్య ద్వారా మోక్షాన్ని పొందటానికి అలా ఉపయోగించుకోవాల. అంతే, సత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే అసత్యం కూడా ఎలాంటిదో తెలుసుకోవాలి. ఇదిగో ఇలా అంటది అసత్యం అని తెలిస్తే దాని జోలికి పోకుండా సత్యం వైపుకే మనం వెళ్తాం. అదే ఇక్కడ చెప్పినటువంటి విశేషం కూడా. కనుక శిష్యుడు తెలుసుకోగోరింది పరావిద్యని. ఇప్పుడు అర్థమైంది పరావిద్య అపరావిద్య అంటే ఏమిటో. పరావిద్య అంటే మోక్ష విద్య, మోక్షాన్ని అందించే విద్య. అపరావిద్య అంటే పరావిద్యను అందుకోవటానికి అర్హత కలిగించే విద్య. కనుక ఇక్కడ పరావిద్యను కోరినప్పటికీ శిష్యుడు, గురువు మాత్రం రెండు విద్యల గురించి చెప్పబోతున్నాడు. ఇక్కడ గురువుని సూటిగా అడిగిన దానికి చెప్పటం లేదు గనక మనం ఇదేమిటండి అని నిందించకూడదు, గురువుని నిందించకూడదు. ఏమిటండి నేను అది అడిగితే ఇది కూడా చెబుతున్నాడు, అనవసరంగా చెబితే సరిపోద్ది కదా అంటే, అవునయ్యా నీకు అర్హత ఉండాలిగా అందుకోసం చెబుతున్నాడు, నీ అర్హత కోసం అపరావిద్యను గురించి కూడా తెలియజేస్తున్నాడు. ఇక్కడ శిష్యుడి యొక్క సందేహాన్ని పూర్తిగా తొలగించాలని గురువు యొక్క అభిప్రాయం. అందుకనే అపరావిద్యను చెప్పి పరావిద్యకు అర్హత కలిగించి అప్పుడు పరావిద్యను చెప్పి దాంతో మోక్షాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు గురువు. ఇది సద్గురువు యొక్క లక్షణం. అంతేగాని నువ్వు అడిగిన దానికి ఆన్సర్ టు ది పాయింట్ అన్నట్టుగా నువ్వు అడిగిన దానికి చెప్పేసేపో అని అనకూడదు. సద్గురువు అయినటువంటి వాడు ఊరికి జవాబు చెప్పటం కాదు, అతడు ఏ ఉద్దేశంతో తన దగ్గరికి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరాలి. అతడు మోక్షాన్ని పొందాలనే ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి అతడు మోక్షాన్ని పొందడానికి కావలసిన సమస్తమైనటువంటి జ్ఞానాన్ని అందించాలి. అది మరి శిష్యుడు ప్రశ్న వేసినప్పుడు, ఎప్పుడైనా కొంతమంది శిష్యులు ప్రశ్నలు వేస్తే అందులో కొంత అనవసరమైనటువంటి విషయం ఉండొచ్చు, అవసరమైనటువంటిది లేకపోనవచ్చు. అదేమిటండి? అవును, ఎందుకంటే ప్రశ్న ఎలా వేయాలో తెలియక వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం మీద ఒక క్లారిటీ లేక ఏదేదో మాట్లాడతాడు శిష్యుడు. కానీ శిష్యుడు మాట్లాడినటువంటి దాని ఉద్దేశాన్ని బట్టి గురువు తెలుసుకోవాల, ఓహో ఇతడు ఈ విషయం కోసం ప్రశ్న వేశాడు కానీ అతడికి ఆ ప్రశ్న వేయటం తెలియక అనవసరమైనటువంటి మాటలన్నీ మాట్లాడాడు, అవసరమైందేమో మాట్లాడకుండా వదిలిపెట్టాడు అని తెలుసుకొని అనవసరమైన దాన్నేమో వదిలిపెట్టి అవసరమైన దాన్నేమో కలిపి చెప్పాల. ఇక్కడ మళ్ళీ మీకు జహర్ లక్షణం అజహర్ లక్షణం మళ్ళీ గుర్తు రావాలి. జహ అజహర్ లక్షణం అంటే శిష్యుడు ప్రశ్న వేసిన దాంట్లో అవసరమైన దాన్ని తొలగించాలా, అవసరమైంది అక్కడ కనపడకపోయినా మనం కలపాల. అలా కలిపి చెప్పేటువంటి వాడే సద్గురు. అంతేగాని ఏం ప్రశ్న అయ్యా నీది, బోడి ప్రశ్న, ఇట్టాటి ప్రశ్నలు కానీ సమాధానం చెప్పరపా అని అనేవాడు సద్గురువు గారు. అతడు మామూలు గురువు అవుతాడు కానీ అతడు సద్గురువు కావటానికి లేదు. అందుకనే ఇక్కడ శిష్యుడి యొక్క ఆలోచన విధానాన్ని, శిష్యుడి యొక్క ఉద్దేశాన్ని కనిపెట్టి అతడికి కావాల్సినటువంటి సమాధానం పూర్తిగా వచ్చేదాకా, ఆ సమాధానం అతడికి పూర్తిగా అర్థమయ్యేదాకా ప్రయత్నం చేయాల గురువైనటువంటి వాడు. ఆ శిష్యుడిని ఉన్నత మార్గంలో నడిపించాల, అది సద్గురువుల యొక్క బాధ్యత. మరి పరావిద్య అంటే ఆత్మజ్ఞానం, అంటే మనం ఎప్పుడు తెలుసుకునే జ్ఞానం అది పరావిద్య, అది బ్రహ్మజ్ఞానం, స్వస్వరూప జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం లేకపోవటమే మన అజ్ఞానం, నేను ఆత్మనని తెలియకపోవటమే మన అజ్ఞానం. జ్ఞానం ఏంది? నేను ఆత్మని పరమాత్మని అని తెలుసుకోవటం జ్ఞానం, నేను జీవుణ్ణి అనుకోవటం అజ్ఞానం. అంటే పరమాత్మని తెలియకపోవటం అజ్ఞానం, తెలియటం జ్ఞానం, తెలియకపోవటం అజ్ఞానం. తెలియనందువల్ల ఏమనుకుంటున్నావు, నేను జీవుణ్ణి అని అనుకుంటున్నావు. అందువల్ల జీవుడికి వచ్చేటువంటి కష్టాలు బాధలు నాయే అవుతున్నాయి, అందుకని నేను దిగులు పడుతున్నా, దుఃఖపడుతున్నా. కాబట్టి అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోతే దుఃఖాలు కూడా పోతాయి. అజ్ఞానం ఎట్లా పోతుంది? జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల. ఆత్మ ఆనంద స్వరూపం గనక ఇప్పుడు ఆనందమే ఆనందం కనుక, ఈ ప్రకారంగా అజ్ఞానమైనటువంటి నీ భ్రాంతిని తొలగించి నీ నిజస్వరూపం ఆత్మయే పరమాత్మయే అని తెలిపేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే ఆత్మజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం, అదే పరావిద్య. అపరావిద్య గౌణం. గౌణం అంటే అది పరావిద్య అనిపించేటట్టుగా మనకి భ్రమ కలిగిస్తుంది. ఒక్కోసారి అసత్యం చెప్పినా అది సత్యమేనని మనకు అనిపించేటట్టుగా ఉంటుంది, అసత్యం కూడా సత్యమే అనేటట్టుగా అనిపిస్తుంది. చెప్పే వ్యక్తిని బట్టి, చెప్పేటువంటి మాటను బట్టి, చెప్పేటువంటి విధానాన్ని బట్టి అప్పుడప్పుడు మనకి భ్రమ కలుగుద్ది అనమాట. అదేవిధంగా ఇక్కడ అపరావిద్య అనేటువంటిది, ఇది నిజంగా పరావిద్యమో అనిపిస్తుంది. మీకు బాగా అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. పూజలు చేయండి, యజ్ఞయాగాదులు చేయండి, దాన ధర్మాలు చేయండి, దైవ కార్యాలు చేయండి, ఎప్పుడు భగవంతుడిని తలుచుకోండి, చాలు అని గురువు చెప్పాడు అనుకోండి, అంటే దీంతో మనకు మోక్షం వస్తుంది, ఇవి చేస్తే చాలు అని అనుకుంటారు కదా. అంటే అసత్యాన్ని కూడా సత్యం అని అనుకుంటారు. ఎందుకని? ఆయన చెప్పింది అసత్యం, సత్యంలాగా ఉండే అసత్యం. సత్యంలాగా ఉంటుంది కానీ అది సత్యం కాదు. కనుక ఇవన్నీ చేస్తే మీకు జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత కలుగుతుంది, అప్పుడు ఆత్మజ్ఞానాన్ని అందుకోవచ్చు అని చెబితే అది సత్యం. కనుక ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడు, అంగిరసుడు, అయ్యా ముందు అపరావిద్యను తెలుసుకో. ఈ అపరావిద్య కూడా పరావిద్యలాగా కనిపిస్తుంది, కానీ ఇది పరావిద్య కాదు, ఇది అపరావిద్య. దేనికి చెప్తున్నానంటే ఈ పరావిద్యను అందుకోవడానికి నీకు అర్హత వస్తుంది దీనివల్ల. అప్పుడు పరావిద్యను తెలుసుకొని నువ్వు మోక్షాన్ని అందుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని కల్పించడం కోసం ఇక్కడ గురువు ఇలాగ చెప్తున్నాడు. అందుకనే దీన్ని గౌణం అన్నారు. ఈ మాట గౌణం అనేటువంటి మాట బ్రహ్మసూత్రాల్లో చాలా ఎక్కువ సార్లు వస్తుంది. అంటే దాన్ని మనం పెద్దగా లెక్కలో తీసుకోవాల్సినటువంటి పని లేదు, అది గౌణం అని. సరే, ఇప్పుడు మరి ఆ రెండు విద్యలు ఏమిటండి అని అంటే, ఆ రెండు విద్యలు ఏవో మనం ఇప్పటికే చెప్పుకున్నాం, పరావిద్య, అపరావిద్య. ఆ పరావిద్య అంటే ఏమిటి, అపరావిద్య అంటే ఏమిటి, వాటి యొక్క సమగ్ర స్వరూపాన్ని మనకి తర్వాత శ్లోకంలో, తర్వాత మంత్రంలో అందించబోతున్నారు. 5వ మంత్రం, 5వ మంత్రాన్ని మనం రేపు చెప్పుకుందాం.